ఎజెకియే యెహోయాచిన్ పాలనలో క్రీపు 597 బందిఖానాలో రెండవ దశలో బాబిలోన్కు తీసుకెళ్లబడిన అనేకమంది బందీలలో యెహెజ్కేలు ఒకడు. డిక్సన్ బైబిల్ నుండి డేనియల్ను బాబిలోన్కు తీసుకువెళ్లిన దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. ప్రవచనాలు 9 అధ్యాయాలలో యెహెజ్కేలు అనేక దర్శనాలను చూస్తాడు. కొన్ని సాధారణమైనవి, చాలా విశదీకరించబడినవి కానీ అన్నీ జెరూసలేం నాశనానికి సంబంధించినవి. బందీలను 3 దశల్లో బాబిలోన్కు తీసుకువెళ్లారు. అన్ని లేదా చాలా దర్శనాలు జెరూసలేం యొక్క మొత్తం నాశనాన్ని సూచిస్తాయి. వంటి ఏ మొదటిది 4 జీవులు మనిషి రూపాన్ని కలిగి ఉంటాయి, కాని ఒక్కొక్కటి మనిషి, సింహం, దేగ మరియు ఎద్దు మరియు చక్రాలు, కాళ్ళు, రెక్కలు, మండుతున్న బొగ్గులు మరియు నిప్పులతో ఉంటాయి. బి దానికి వ్యతిరేకంగా నిటారుగా ముట్టడి పనులు, దాని వరకు ర్యాంపును నిర్మించి దానికి వ్యతిరేకంగా శిబిరాలను ఏర్పాటు చేసి దాని చుట్టూ బ్యాటరింగ్ ర్యామ్లను ఉంచండి. సి దేశాల ఎదుట నేను నీకు శిక్ష విధిస్తాను. మీ అసహ్యమైన విగ్రహాల కారణంగా నేను ఇంతకు ముందెన్నడూ చేయనిది మరియు ఇకపై చేయనిది మీకు చేస్తాను. కాబట్టి మీ మధ్య ఉన్న తండ్రులు తమ పిల్లలను తింటారు, పిల్లలు తమ తండ్రులను తింటారు. దీనేను మీ మీదికి కరువు మరియు క్రూర జంతువులను పంపుతాను మరియు అవి మీకు పిల్లలు లేకుండా చేస్తాయి. ప్లేగు మరియు రక్తపాతం నీలో ప్రవహిస్తుంది. నేను కత్తిని నీ మీదికి రప్పిస్తాను. ప్రభువునైన నేను మాట్లాడాను. ఈ ఇస్రాయేలు ఇంటివారు చేసిన అన్ని చెడ్డ మరియు అసహ్యమైన ఆచారాల కారణంగా వారు కత్తి, కరువు మరియు ప్లేగు చేత పడతారు. ఎఫ్, నేను నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ అసహ్యమైన పనులన్నిటికీ నీకు ప్రతిఫలమిస్తాను. నేను నిన్ను జాలితో చూడను లేదా నిన్ను విడిచిపెట్టను. జీడూ మీపైకి వచ్చింది, భూమిలో నివసించే మీరు. సమయం వచ్చింది, రోజు దగ్గరపడింది. ఏచ్ అన్యజనులలో అత్యంత దుర్మార్గులను, వారి ఇళ్లను స్వాధీనపరచుకునుటకు నేను తీసుకువస్తాను. నేను బలవంతుల గర్వాన్ని అంతం చేస్తాను. వారి పవిత్ర స్థలాలు అపవిత్రమవుతాయి. భీభత్సం వచ్చినప్పుడు వారు శాంతిని కోరుకుంటారు, కాని అది ఉండదు. విపత్తు మీద విపత్తు వస్తుంది, పుకారు మీద పుకారు వస్తుంది. ఆయన, నేను కోపంతో వారితో వ్యవహరిస్తాను. నేను వారిని జాలితో చూడను లేదా వారిని విడిచిపెట్టను. వాళ్లు నా చెవుల్లో మొరపెట్టుకున్నా నేను వినను. జే యెరూషలేము పట్టణమంతటికి వెళ్లి దానిలో జరుగుతున్న అసహ్యకరమైన పనులన్నిటిని బట్టి దుఃఖించే మరియు విలపించే వారి నుదిటిపై ఒక గుర్తు పెట్టండి. వృద్ధులను, యువకులను మరియు కన్యలను, స్త్రీలను మరియు పిల్లలను వధించండి, కాని గుర్తు ఉన్నవారిని తాకవద్దు. విధ్వంసం 10వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన సంఘటన ప్రవచించబడింది. ప్రభువు యొక్క మహిమ ఆలయ ప్రవేశద్వారం నుండి బయలుదేరి కెరూబులపైన నిలిచిపోతుంది. దేవుడు గుడి నుండి బయలుదేరాడు. యెరూషలేము నాశనానికి సమయం ఆసన్నమైంది. దేవుడు తెగుళ్ళు, కరువు మరియు కత్తి ద్వారా మరణాన్ని వాగ్దానం చేశాడు. అతని ఏలుబడిలో 9వ సంవత్సరంలో 10వ నెలలో నెల 10వ రోజున బబులోను రాజు నెబుకద్నెజార్ తన సైన్యంతో యెరూషలేముపైకి వచ్చి దానిని ముట్టడించాడు. మరియు వారు దాని చుట్టూ ముట్టడి పనులను నిర్మించారు. కాబట్టి సిద్కియా రాజు 11వ సంవత్సరం వరకు నగరం ముట్టడి చేయబడింది. 4వ నెల 9వ రోజున దేశంలోని ప్రజలకు ఆహారం లేకుండా కరవు చాలా తీవ్రంగా ఉంది. 2 రాజులు 25:1-3 నుండి బాబిలోన్ మొదటి ముట్టడి 606 BCలో జరిగింది. డేనియల్ మరియు ఇతరులు ఈ గుంపులో బంధించబడ్డారు. 2వ బహిష్కరణ 597లో జరిగింది. యెహెజ్కేలు ఈ గుంపులో ఉన్నాడు మరియు 10,000 మంది బందీలకు ఈ ఆక్రమణ సమయంలో ప్రవచించాడు. 3వ ముట్టడిలో 586 BC జెరూసలేం కొల్లగొట్టబడింది, ఆలయం ధ్వంసం చేయబడింది మరియు జనాభాలో ఎక్కువ మంది బందీలుగా తీసుకున్నారు. పైవన్నిటి ద్వారా యిర్మీయా యెరూషలేములో బోధిస్తున్నాడు. దేవుడు శిక్షిస్తానని వాగ్దానం చేసిన దేశం యూదా మాత్రమే కాదు, యెహెజ్కేలు ప్రత్యేకంగా పేర్కొన్నాడు. అమ్మోన్, ఇదిగో నేను నిన్ను స్వాస్థ్యము కొరకు తూర్పుదేశపు ప్రజలకు అప్పగిస్తున్నాను, మరియు వారు మీ మధ్య తమ స్థావరాలను ఏర్పరచుకుంటారు మరియు మీ మధ్యలో తమ నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు. వారు నీ పండ్లు తింటారు, వారు మీ పాలు తాగుతారు. నేను రబ్బాను ఒంటెలకు మేతగాను, అమ్మోనును మందలకు మేతగాను చేస్తాను. అప్పుడు నేనే ప్రభువునని మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే ప్రభువైన దేవుడు ఇలా అంటున్నాడు, మీరు చేతులు చప్పట్లు కొట్టారు మరియు మీ పాదాలను తొక్కారు మరియు ఇస్రాయేలు దేశానికి వ్యతిరేకంగా మీ ఆత్మలో ఉన్న అన్ని ద్వేషాలతో సంతోషించారు. మోయాబు, నేను అమ్మోనీయులతో పాటు తూర్పు ప్రజలకు స్వాస్థ్యంగా ఇస్తాను. ఎదోము, నేను ఎదోముకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపి దాని నుండి మనిషిని మరియు మృగాన్ని నరికివేస్తాను, మరియు నేను దానిని నిర్జనంగా చేస్తాను. ఫిలిస్టియా, కోపంతో కూడిన మందలింపులతో వారిపై గొప్ప ప్రతీకారం తీర్చుకుంటాను. అప్పుడు నేను వారిపై ప్రతీకారం తీర్చుకున్నప్పుడు నేనే ప్రభువునని వారు తెలుసుకుంటారు. టే, ఇదిగో ఓ తూరు, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను మరియు సముద్రం తన అలలను పైకి లేపినట్లు అనేక దేశాలను నీకు వ్యతిరేకంగా రప్పిస్తాను. వారు తూరు గోడలను ధ్వంసం చేస్తారు మరియు దాని బురుజులను పడగొట్టారు. నేను దాని మట్టిని దాని నుండి తీసివేసి దానిని బండరాయిగా చేస్తాను. సిడాన్, నేను ఆమెలోనికి తెగులును, ఆమె వీధుల్లోకి రక్తాన్ని పంపుతాను, మరియు చంపబడినవారు ప్రతివైపున ఆమెకు వ్యతిరేకంగా ఉన్న కత్తిచేత ఆమె మధ్యలో పడతారు. అప్పుడు నేనే ప్రభువునని వారు తెలుసుకుంటారు. ఈజిప్ట్, నేను నీ మీదికి ఖడ్గము రప్పిస్తాను, నీలోనుండి మనుషులను మృగమును నిర్మూలిస్తాను, ఈజిప్టు దేశము నిర్జనమై పాడుబడును. వాచ్మాన్, నరపుత్రుడా, నేను నిన్ను ఇస్రాయేలు ఇంటికి కాపలాదారునిగా చేశాను, కాబట్టి నేను మాట్లాడే మాట విని నా నుండి వారికి హెచ్చరిక ఇవ్వండి. నేను దుష్టునితో, ఓ దుర్మార్గుడా, నువ్వు తప్పకుండా చనిపోతావు అని చెప్పినప్పుడు, మరియు అతని మార్గాల నుండి అతనిని విడనాడడానికి మీరు మాట్లాడకండి, ఆ దుష్టుడు తన పాపం కోసం చనిపోతాడు మరియు అతని రక్తానికి నేను మీకు జవాబుదారీగా ఉంటాను. కాని మీరు దుష్టుడిని అతని మార్గాలను విడిచిపెట్టమని హెచ్చరించినట్లయితే మరియు అతను అలా చేయకపోతే అతను తన పాపం కోసం చనిపోతాడు, కాని మీరు మిమ్మల్ని రక్షించుకుంటారు. దుర్మార్గుల మరణంలో నేను సంతోషించను, కాని వారు తమ మార్గాలను విడిచిపెట్టి జీవించడం. తిరగండి, నీ చెడు మార్గాల నుండి తిరగు. ఇస్రాయేలీయులారా, మీరెందుకు చనిపోతారు? కాబట్టి నరపుత్రుడా, నీ దేశస్థులతో ఇలా చెప్పు, నీతిమంతుని నీతి అవిధేయత చూపినప్పుడు అతనిని రక్షించదు, మరియు దుర్మార్గుడి దుర్మార్గం అతను దాని నుండి తిరిగినప్పుడు అతనిని పడగొట్టదు. నీతిమంతుడు పాపం చేస్తే తన పూర్వపు నీతిని బట్టి బ్రతకలేడు. నీతిమంతుడు తప్పకుండా బ్రతుకుతాడని నేను అతనితో చెబితే, అతడు తన నీతిని నమ్ముకుని చెడు చేస్తే అతడు చేసిన నీతి ఏదీ గుర్తుకురాదు, అతను చేసిన చెడు కోసం అతను చనిపోతాడు. మరియు నేను దుష్టునితో, నువ్వు తప్పకుండా చనిపోతావు అని చెబితే, అతను తన పాపాన్ని విడిచిపెట్టి న్యాయమైన మరియు సరైనది చేస్తాడు. అతను అప్పు కోసం తాకట్టుగా తీసుకున్నదాన్ని తిరిగి ఇస్తే అతను దొంగిలించిన దానిని తిరిగి ఇస్తాడు. జీవాన్ని ఇచ్చే శాసనాలను అనుసరిస్తాడు మరియు చెడు చేయడు. అతను ఖచ్చితంగా జీవిస్తాడు, అతడు చావడు. అతను చేసిన పాపాలు ఏవీ అతనికి గుర్తుకు రావు. అతను న్యాయమైన మరియు సరైనది చేశాడు, అతడు తప్పకుండా జీవిస్తాడు. నేను మీలో ప్రతి ఒక్కరికీ తన స్వంత మార్గాలను బట్టి తీర్పు తీరుస్తాను. కంపైలర్ యొక్క వ్యాఖ్య: దేవుని స్వభావం ప్రేమ, న్యాయం మరియు దయ. ఏ ఒక్కటీ నశించిపోవాలని ఆయన కోరుకోరు. ఎవరైనా అతని వద్దకు తిరిగి వచ్చినప్పుడల్లా క్షమించటానికి అతను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కాపలాదారు యొక్క పని ప్రాథమికంగా గొర్రెల కాపరి. ఒక గొర్రెల కాపరి మాంసాహారుల కోసం చూస్తున్నాడు, తోడేళ్లు మరియు దొంగలు వంటివి. ఒక మంచి కాపరి దూరంగా వెళ్లిన గొర్రెను వెంబడిస్తాడు, రాత్రిపూట వాటి రక్షణ కోసం కంచె వేస్తాడు. ఇది క్రీస్తు శరీరంలో ఆయన చర్చిలో ఉన్న నాయకుల పనితీరుగా కనిపిస్తుంది. వ్యాఖ్యలను ముగించండి. విజన్ ఆఫ్ ది ఫ్యూచర్ అధ్యాయం 37 నుండి దర్శనాలు ఇవ్వబడ్డాయి. ఈ దర్శనాల యొక్క వ్యక్తిగత వివరణలు క్రిందివి. అవి సరైనవి కావచ్చు, పాక్షికంగా సరైనవి లేదా పూర్తిగా తప్పు కావచ్చు. డ్రై బోన్స్ లోయ, చెల్లాచెదురుగా ఉన్న పొడి ఎముకలు బాబిలోనియన్ల బందిఖానాలో కోల్పోయిన సైనికుల జీవితాలను మరియు నివాసాలను సూచిస్తాయి. అప్పుడు వారు జీవానికి రావడమంటే వారు చెర నుండి విడుదలై వాగ్దాన దేశానికి తిరిగి రావడం. కొత్త ఒడంబడికకు వర్తింపజేస్తే పాపంలో చనిపోయిన వ్యక్తులకు కొత్త జీవితం ఇవ్వబడుతుంది, పాపం క్షమింపబడుతుంది. కొత్త మరియు మెరుగైన వాగ్దాన దేశమైన స్వర్గానికి వారి మార్గంలో రెండు కర్రలు. ఎఫ్రాయిం, బహుశా ఉత్తర రాజ్యం, విగ్రహాల కోసం దేవుణ్ణి విడిచిపెట్టిన తిరుగుబాటుదారులు. వారు దేవునికి చెందని ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే యూదా ఇప్పటికీ దేవునికి విధేయతతో ఉన్నవారిని సూచిస్తుంది. కాబట్టి నేను వారితో కొత్త ఒడంబడిక చేస్తాను, వారి పాపాలను శుభ్రపరుస్తాను, క్రీస్తు చర్చి అనే ఒక రాజ్యాన్ని స్థాపించాను. దావీదు వంశానికి చెందిన యేసు వారి రాజుగా ఉంటాడు, మరియు నా నివాస స్థలం వారితో ఉంటుంది. గోగు గోగు ఇస్రాయేలుకు ఉత్తరాన ఉన్న మాగోగ్ రాజు. జోసెఫస్ మాగోగిట్లను సిదియన్లతో గుర్తిస్తాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ ఎన్సైక్లోపీడియా నుండి. వారు యురేషియాలోని పురాతన సంచార ప్రజలు. కొంతమంది పండితులు అటిల్లా సిదియన్లకు చెందినవారని నమ్ముతారు. దేవుడు మరియు మాగోగ్ కూడా ప్రకటన 29:8 ప్రస్తావించబడ్డాడు. విరోధి తన చెరసాలలో నుండి విడిపించబడతాడు, మరియు అతను భూమి యొక్క 4 మూలల్లో ఉన్న దేశాలను తప్పుదారి పట్టించడానికి బయలుదేరాడు. గోగు మరియు మాగోగ్ వారిని సేకరించడానికి, కలిసి యుద్ధానికి. కాబట్టి ప్రవచనం దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ సూచిస్తుంది. కొలత. ప్రవాసంలో ఉన్నవారు బహుశా తమ వాగ్దాన దేశానికి తిరిగి వచ్చినప్పుడు దేవుడు తిరిగి వచ్చి అందులో నివసించే దేవాలయం చాలా అద్భుతమైన మరియు అందమైన ప్రదేశంగా ఉంటుందని భావించారు. కాని కొలత అది దేవుని శాశ్వతమైన నివాస స్థలానికి సంబంధించినదిగా కనిపిస్తుంది. ఎజెకిల్ నుండి ముఖ్య అంశాలు. అన్ని చెడ్డ మరియు అసహ్యమైన ఆచారాల కారణంగా ఇజ్రాయెల్ కత్తి, కరువు మరియు ప్లేగు ద్వారా పడిపోతుంది. దేవుడు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చును, మరియు నీ అసహ్యమైన పనులన్నిటికీ నీకు ప్రతిఫలము ఇస్తాడు. ప్రభువు మహిమ ఆలయ గుమ్మం మీద నుండి బయలుదేరి కెరూబులపైన నిలిచిపోతుంది. దేవుడు ఆలయం నుండి బయలుదేరినప్పుడు వినాశన సమయం ఆసన్నమైంది. కాపలాదారుగా మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు, మరియు చెడు చేసేవారిని దేవుని వైపుకు తిరిగి వెళ్లమని హెచ్చరిస్తున్నారు. నీతిమంతుని నీతి అతడు అవిధేయత చూపినప్పుడు అతనిని రక్షించదు, మరియు దుర్మార్గుడి దుర్మార్గం అతను దాని నుండి తిరిగినప్పుడు అతనిని పతనం చేయదు. కాబట్టి భగవంతుడిని విడిచిపెట్టవచ్చు. నేను మీలో ప్రతి ఒక్కరికీ తన స్వంత మార్గాలను బట్టి తీర్పు తీరుస్తాను.